అదే కంటిన్యూ చేయండి. కమలాకర్ నాయుడు గారు
ముళ్ళతో కిరీట మల్లి
ఈస్ట్ గోదావరిలో పరిచర్య ప్రారంభించడం మాత్రమే కాదు కానీ నడిపిస్తా ఉన్నాడు తన కొరకు. మీ అందరు కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా తన కొరకు తన భార్య ఝాన్సీ కొరకు మనం ప్రార్థన బద్దులమైన జ్ఞాపకం చేస్తున్నాను. ఎవరి కాలం ముందు బిడ్డలు పట్టబడ్డారు, పరిచర్య భారం కలిగి ఉన్నారు, వారిని తప్పకుండా మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవడం ఎంతైనా మంచిది. ప్రియులరా, మరి ఈ దినానికి ఒక ప్రత్యేకత ఉంది. అందరూ ఎరిగిన వారమే. మరి క్రైస్తవ విశ్వాసానికి మూల పునాది ప్రభు అయిన యేసు అయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితంలో గొప్ప ఘట్టం. ఆయన మరణం దినమందు గుడ్ ఫ్రైడేగా సార్వత్రిక సంఘం సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నారు. కనుక ఈ దినమందు సిలువ మీద కొన్ని విషయాలు ధ్యానం చేయటం ఎంతైనా మన ఆత్మీయ జీవితానికి మంచిది. దేవుని వాక్ నుంచి కొన్ని మాటలు ఆలోచన చేయటం ఎంతైనా మంచిది. మరి ఈ దినాన్ని శుభ శుక్రవారం అంటారు. శుభ శుక్రవారం, గుడ్ ఫ్రైడే, ఇవన్నీ మనం ఎరిగిన మాటే. అయితే లోకస్తులు, అన్యులు యేసుక్రీస్తు ప్రభుని ఎరగిన వారికి ఇదొక మంచి సువార్త చెప్పడానికి మనకి ఒక మంచి అవకాశం. సహజంగా గుడ్ ఫ్రైడే అంటే యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయిన దినం కదా, ఆయన చంపబడ్డ దినం కదా, ఆయన సిలువ వేయబడ్డ దినం కదా. మరి ఆయన ఘోరంగా చంపబడితే, ఆయన సిలువ వేయబడితే అది బ్యాడ్ ఫ్రైడే కావాలి తప్ప గుడ్ ఫ్రైడే ఎందుకయింది? అప్పుడప్పుడు లోకస్తులు బ్లాక్ డే అని ప్రకటిస్తారు, చీకటి దినం అని చెప్పి దాన్ని ప్రకటిస్తారు. దేన్ని బ్లాక్ డే అంటారంటే, ఏదో ఒకటి నష్టం జరిగితే, ఏదో ఒకటి ప్రజలకు వ్యతిరేకమైన నిర్ణయాలు ప్రభుత్వం తీసుకుంటే, ఆ నిరసనకారులు ఆందోళనకారులు ప్రభుత్వం మీద తమ నిరసన వ్యక్తపరచడానికి బ్లాక్ డేగా దాన్ని ప్రకటిస్తారు. అట్లాగే మరి యేసుక్రీస్తు ప్రభు వారిని నాటి రోమా ప్రభుత్వం మరి ఘోరంగా సిలువ వేసి చంపితే క్రైస్తవులు దాన్ని బ్లాక్ డేగా ప్రకటించడము లేదా బ్యాడ్ ఫ్రైడేగా ప్రకటించడము చేసుకోరు. కానీ అది గుడ్ ఫ్రైడే అని ఎందుకు చేస్తున్నారు అన్నది కామన్ సెన్స్. ఆ ప్రశ్న అడగటం ఎవరికైనా కామన్ సెన్స్. అక్కడే సువార్త ఉంది. మరణాన్ని లోకం చీకటిగాను లేదా చెడుగాను కీడుగాను చూస్తూ ఉండగా క్రైస్తవులు మరణం పైన విజయాన్ని పొందుకున్నారు. ఆ క్రైస్తవులు మరణం పైన విజయాన్ని పొందుకోవడానికి గల కారణం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కనుక యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణం మనకి జీవాన్ని తీసుకొచ్చింది. యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన మనం ఆయన మరణాన్ని బట్టి మన మరణాన్ని మనం తప్పించుకోగలిగాం. ఈ సత్యాన్ని మరి లోకానికి అర్థమయ్యేటట్లుగా చెప్పగలిగితే ఈ భయంకరమైన దినాల్లో, కరోనా దినాల్లో మరణం అంటే చాలా మరణం లోకంలో ప్రతి ఒక్కరి కళ్ళ ముందు తాండవం ఆడుతూ ఉంది, అనేక మరణాల కోసం వింటూ ఉన్నాం. ఈ సమయంలో మరి వారికి ప్రభు ప్రేమను ప్రకటించడానికి ఒక మంచి అవకాశం. అట్లాగే మన మట్టుకు మనం కూడా ఆత్మీయ జీవితంలో మరి ఎదగడానికి, ఆత్మీయ జీవితంలో బలపడడానికి ఈ దినమందు, ఈ దినమందు మాత్రమే కాదు ఈ 40 దినాలు అన్నారు కదా, లెంట్ డేస్గా 40 దినాలు ప్రకటించుకొని 40 దినాలు వేరు వేరు కార్యక్రమాలు చేసుకుంటూ రావటం సంఘంలో, కొన్ని సంఘాలు, అన్ని సంఘాలు కాదు, కొన్ని సంఘాలు మరి దాన్ని జరిగిస్తూ ఉన్నాయి. ఆ 40 దినాలు చేయొచ్చా చేయకూడదా, అది వాక్యానుసారమైందా కాదా, లెంట్ డేస్ పాటించాలా పాటించకూడదా అన్నది దాన్ని మనం వివాదాంశంగా చేయడం కన్నా 40 దినాలు వారు కేటాయించుకొని వారికి సాధ్యమైన రీతిలో ఉపవాసం ఉండి ఈ 40 దినాలు సిలువ మీద ధ్యానం చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ 40 దినాల సిలువ మీద ధ్యానం చేయాల్సినంత అవసరం ఏముందంటే, అవును సిలువ మరి జీవితాంతం మనం ధ్యానం చేసినా అందులో ఉన్న ఆ సత్యం మనని ఆత్మీయంగా బలపరుస్తుంది. ఈ సంవత్సరంలో ఒకరోజు ఆ సిలువను ధ్యానం చేసుకోవడం కొరకు ఆ గుడ్ ఫ్రైడేగా ఏర్పాటు చేసుకోవటం అన్నది అంత సబబు కాదు, కానీ సంవత్సరాంతం మరి ఆ సిలువను జ్ఞాపకం చేసుకోవటం ఎంతైనా మన ఆత్మీయ జీవితానికి మంచిది. కనుక మీరు పాటలు పాడుతున్నప్పుడు ఆ సిలువ మీద పాటలు పాడడం, అలాగే ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ సిలువలో ప్రభు చేసిన కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ చేయటం అన్నది, అది ఎప్పుడు మీరు అలా చేసినా సరే అది ఆత్మీయ జీవితానికి క్షేమాభివృద్ధిని కలగజేసేది తప్ప అది ఎంత మాత్రం నష్టం కాదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 25వ వచనం మనం చదువుకుంటే 24 కూడా చదవాలి. 23 నుంచి ఉంది. పౌలు చెప్తున్నమాట, నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడ్డ రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైనా నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రని ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైనా క్రొత్త నిబంధన, మీరు దీనిని త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీన్ని చేయుడని చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువారు నన్ను జ్ఞాపకం చేసుకున్నకు ఆ సంవత్సరంలో ఒకరోజు చేసుకోండి అని చెప్పలేదు, కానీ అంటే ఈ గుడ్ ఫ్రైడే సంవత్సరంలో ఒకరోజు మనకి ఆయన మరణాన్ని, ఆయన సిలువ త్యాగాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. అయితే యేసు మరి గుడ్ ఫ్రైడే కొరకు చేయమని చెప్పలేదు, కానీ ఆయన మరణాన్ని మనం ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకోవాలని చెప్పి ఆయన బలను మనకి అనుగ్రహించారు. చీల్చబడ్డ ఆయన దేహానికి సాదృశ్యంగా రొట్టెను, మరి చిందించబడ్డ ఆయన రక్తానికి సాదృశ్యంగా ద్రాక్ష రసమును ఆయన అందించి, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని పుచ్చుకోండి, దీన్ని స్వీకరించండి అని ప్రభు బలను లేదా ఈ మనకి ఏర్పాటు చేశారు. ప్రభు రాత్రి సంస్కారం అని కూడా అంటాం కదా, ఆ బలను మనకి, ప్రభు బలను మనకి ఆయన దయచేశారు. కనుక చాలా సంఘాలు ప్రతి ఆదివారం కానీ లేదా నెలలో ఒకరోజు కానీ లేకపోతే కూడుకున్న ప్రతిసారి కానీ ప్రభు బలను ఏర్పాటు చేసుకుంటారు. అక్కడ నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి అన్నప్పుడు ఆ రొట్టె, ఆ ద్రాక్ష రసం యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణాన్ని జ్ఞాపకం చేస్తున్నాయి. మరి లోకం గుడ్ ఫ్రైడే పేరట సంవత్సరానికి ఒకరోజు జ్ఞాపకం చేసుకుంటుండగా, యేసు అయితే మరి ఆయన మరణాన్ని ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు వలను మరి ఆయన ఇవ్వడాన్ని మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం. ఆ సిలువను జ్ఞాపకం చేసుకోవటం ద్వారా, ఆ సిలువ ద్వారా మనకి ఏం కలుగుతుంది, ఆ సిలువ ద్వారా ఏం కలుగుతుంది, లోకంలో మనోనేత్రాలు వెలిగించబడని వారు యేసుక్రీస్తు ప్రభుని ఎట్లా చూస్తారంటే, ఒక అభాగ్యుడుగా, ఒక నిస్సహాయుడుగా, ఒక ఊడిపోయిన వ్యక్తిలాగా ఆ సిలువలో ఆయన రక్తాన్ని కారుస్తూ చాలా దీనంగా చాలా ఘోరంగా మరణించిన ఆ చిత్రాన్ని లేదా ఆ పటాన్ని చూసినప్పుడు ఈయనెట్లా దేవుడు అవుతాడు, తను తానే రక్షించుకోలేక తానే నిస్సహాయుడిగా సిలువలో వేలాడుతున్న ఈ ప్రభు నన్నేం చేయగలడు, నాకేం చేయగలడు, నాకేం ఇవ్వగలుగుతాడు అన్న నిరాశ ఒకంత కలగ మానదు. కారణం ఆ సిలువ లోకానికి వెర్రితనం అన్నాడు పౌలు. అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయంలో లోకం సిలువను ఎలా చూడగలుగుతుంది, లోకానికి సిలువ ఏమైనా అర్థమవుతుందా అంటే అర్థం కాదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 18 వచనాన్ని మనం చదువుకుంటే, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం, గాని రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి. ఏంటి వీరు సిలువను ధ్యానం చేసుకొని, ప్రవ్వా మా కొరకు చనిపోయో, ప్రవ్వా మా కొరకు రక్తం కార్చో, ప్రవ్వా మమ్మల్ని బ్రతికించామని చెప్పి ఎప్పుడు ఆ చావునే జ్ఞాపకం చేసుకుంటారు. ఎప్పుడు ఆ మారణాయుధంగా సిలువ ఉంటే ఆ మారణాయుధాన్ని వారు జ్ఞాపకం చేసుకుంటారు, ఆ మారణాయుధాన్ని వారి మెడలో కట్టుకొని తిరుగుతారు అని లోకస్తులు భావించడంలో ఆ తప్పేం లేదు. ఎందుకంటే వారికి అర్థం కాదు, యేసు ఓడిపోయిన వాడుగా సిలువ మీద కనబడుతున్నాడు, యేసు నిస్సహాయుడుగా సిలువ మీద కనబడుతున్నాడు, యేసు అన్యాయపు తీర్పు తీర్చబడ్డవాడుగా, ఆయన మోసగించబడ్డవాడుగా, ఆయన అన్యాయానికి గురైన వాడుగా యేసు సిలువ మీద కనబడుతున్నాడు. అయితే వారి మనోనేత్రాలు వెలిగించబడితే, వాక్యంలో రాయబడ్డ సత్యాలను వారు ఎరిగితే ఎందుకు ఇది బ్లాక్ ఫ్రైడే కావాల్సింది గుడ్ ఫ్రైడే అయింది, ఎందుకు శుభ శుక్రవారం అయింది అశుభ శుక్రవారం కావాల్సింది శుభ శుక్రవారం అయింది, ఎందుకు దీన్ని వారి జ్ఞాపకం చేసుకుని సెలబ్రేట్ చేసుకుంటున్నారు, మందిరాలకు వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు అన్నది వారికి అప్పుడు కానీ అర్థం కాదు. అవును, యేసుక్రీస్తు ప్రభు సిలువ మీద చంపబడడం అది చెడ్డదే, లేదా అది వ్యతిరేకంగానే మనం చూడాలి, కానీ యేసుక్రీస్తు ప్రభు సిలువ మీద చంపబడడం ద్వారా, చనిపోవడం ద్వారా జరిగిన మేలు మనకు అర్థమైతే అందులో ఎంత మంచి దాగి ఉందో, ఎంత ప్రయోజనం లోకానికి దాగి ఉందో, యేసుక్రీస్తు ప్రభు మరణం ద్వారా ఎంత మేలు మనం పొందుకుంటున్నామో మనకి ఒక మారు జ్ఞాపకం చేసుకోవటం, ఒక అవగాహన కలిగి ఉండటం. ఆ చిన్న మాట మీరు ఎవరికైనా ఈరోజు ఒకవేళ అన్యులు కానీ ఎవరైనా మిమ్మల్ని ఎందుకు గుడ్ ఫ్రైడే అయింది, ఆయన చనిపోయాడు కదా, ఆయన చనిపోతే అది బ్యాడ్ ఫ్రైడే కావాల్సింది గుడ్ ఫ్రైడే మీరు ఎందుకు అంటున్నారంటే, ఈ సత్యం నిజంగా వారిని విడిపిస్తుంది, వారి కళ్ళు తెరిపిస్తుంది, వారికున్న మరణ భయాల నుంచి, వారికున్న ప్రతి విధమైన లోకాశ నుంచి విడిపించే గొప్ప శక్తివంతమైన సత్యం సిలువ మరణం. ఆ సిలువ మరణం లేదా ఆ సిలువ నశించిపోతున్న వారికి వెరతనం, కానీ రక్షింపబడుతున్న మనకు అది దేవుని గొప్ప శక్తి. కనుక ఎందుకు గుడ్ ఫ్రైడే అయిందంటే, సిలువలో జరిగిన కార్యం కానీ లేదా సిలువ వేసిన విధానం కానీ, సిలువకు ఆయన అప్పగించబడ్డ విధానం కానీ, అదంతా మరి చాలా ఘోరంగా చాలా హీనంగానే మనకు కనబడుతుంది. అయితే సిలువలో ఆయన మరణం పొందటం ద్వారా జరిగిన మేలుందే, అది సర్వ లోకానికి ఎంతో గొప్ప మేలు, లోకమంతటికి గొప్ప మేలు ఆయన మరణంలో దాగుంది. ఆ మరణాన్ని బట్టే మనం ప్రభువుని ఎంతైనా ఎలుగెత్తి స్తుతించాలి, ఎలుగెత్తి స్తుతించాలి. ఆయన మరణంలో ఏం జరిగింది, ఏ లాభం అందులో దాగి ఉందంటే, రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10 నుంచి 18 వచనాలను మనం చదువుకోవాలి. అందులో 10వ వచనాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాం. 10వ వచనంలో ఇలా రాయబడింది, ఇందును గురించి రాయబడినది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడెవడునూ లేడు, దేవుని వెతుకువాడెవడునూ లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. అందరూ చెడిపోయారు, అందరూ పనికి మాలిన వారైపోయారు అన్న వేదనతో కూడిన మాట మనం చదువుతున్నాం. 23వ వచనాన్ని మనం చూస్తే, ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోచున్నారు. దేవుని మహిమకు మనం దూరం అయిపోయాం. దేవుడు ఆయన నిత్యము జీవించువాడైతే, ఆయన అమరుడైతే, ఆయన మరణం లేనివాడైతే, ఆయన స్వరూపమందు ఆయన పోలుకు చొప్పున సృజించబడ్డ మనం, మరి అమరులుగా జీవించవలసిన మనం, దైవికమైన గొప్ప వాగ్దానాలు, దైవికమైన రాజ్యానికి వారసులం కావలసిన మనం మరి ప్రిలరా ఈ మహిమను కోల్పోవడం గల కారణం, మహిమలో ప్రవేశించలేకపోవడం గల కారణం, దేవునికి మనకి మధ్య ఎడబాటుకి కారణం, మనం జీవంలో నుంచి మరణంలోకి నడిపించబడిన కారణం పాపం. పాపం ఆది తల్లిదండ్రుల ద్వారా లోకంలోకి వచ్చిన పాపం అందరి మీద ఏలుబడి చేస్తూ అందరూ పాపంలో పడిపోయారు. అదే రోమపత్రిక 6:23 అంటాడు, పాపం వలన వచ్చి జీతం మరణం. కనుక పాపం మరణాన్ని తీసుకొచ్చింది. అయితే అది 23 రెండో భాగం చదివితే గొప్ప ఆదరణ కలిగించే మాట, గొప్ప ఆదరణ కలిగించే మాట మనం చూస్తాం. అయితే దేవుని కృపావరము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవం. మరణం జీవంగా మార్చబడింది, మరణం జీవంగా మార్చబడింది. ఒకవేళ అదేంటండి, క్రైస్తవులు కూడా చనిపోతున్నారు కదా, బిషప్లు రెవరెండ్లు కూడా చనిపోతున్నారు కదా, మరణం అందరికి వస్తుంది కదా అనుకుంటే, ఇక్కడ ఆయన మాట్లాడుతున్న మరణం భౌతిక మరణం కొరకు కాదు, ఆ నిత్య మరణం, నిత్య నాశనం, నరకం, ఆ రెండవ మరణం దాని కొరకు మాట్లాడుతూ, ఆ రెండవ మరణం లేదు, నిత్య జీవం, భూమి మీద జీవించే జీవితం, తాత్కాలికమైన జీవితం, కొద్దిపాటి జీవితం అయితే దేవుడు వాగ్దానం చేసిన పరలోకపు జీవితం, అది నిత్య జీవం, ఎవర్ లాస్టింగ్ లైఫ్. అది ఎలా వచ్చిందంటే పతనమైపోయిన మానవునికి, పాపములో పట్టి పీడింపబడుతున్న నీకు నాకు యేసు క్రీస్తు నందే నిత్య జీవం. యేసు క్రీస్తు నందు నిత్య జీవం అన్న మాట అర్థం కావడానికి అదే రోమపత్రిక 5:8 మరొక మాట చదువుకో. రోమపత్రిక 5:8 మనం చదువుకుంటే, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు, ఎట్లనగా మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఆయన చనిపోయాడు, ఆయన చంపబడ్డాడు, ఆయన నిస్సహాయుడిగా, ఆయన అభాగ్యుడిగా సిలువలో కనబడుతున్నట్లుగా లోకం దృష్టికి కనిపిస్తాడు. వెలిగించబడ్డ నేత్రాలతో, తెరవబడ్డ నేత్రాలతో మనం చూస్తే ఆయన మరణం నీ మేలు కొరకు, ఆయన మరణం నీ నా రక్షణ కొరకే సంప్రాప్తమైంది. ఆయన తన ఇష్టపూర్వకంగా తన ప్రాణాన్ని ఆయనే పెట్టాడు. అక్కడ 8 మనం చదువుకుంటే, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు, మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిత్యముగా ఆయన ద్వారా ఉగ్రత నుంచి రక్షింపబడదుము. యేసుక్రీస్తు ప్రభు సిలువలో మరణించి ఉండకపోతే నీ పాపాలకి ప్రాయశ్చిత్తం లేదు, నీ పాపాలకు శిక్ష, నీ దోషాలకు శిక్ష నిలిచే ఉంది. ఆయన మరణం నిన్ను పాపిగా ఉన్న నిన్ను నన్ను నీతిమంతుడిగా తీర్చింది, ఆయన మరణం నిత్య నాశనానికి వెళ్ళిపోవలసిన నిన్ను నన్ను నిత్య జీవానికి వారసులుగా చేసింది, ఆయన మరణం దేవుని ఉగ్రత కింద మండిపోవలసిన నిన్ను నన్ను దేవుని ఉగ్రత నుంచి తప్పించబడడానికి కారణమైంది, ఆయన మరణం దేవునితో శత్రుత్వం కలిగిన నిన్ను నన్ను 10 చూడండి, ఎలాగా శత్రుడమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనం దేవునితో సమాధానపరచబడ్డాము అంటాడు. దేవునికి నీకు మధ్య ఉన్న ఎడమొఖం పెడమొఖం, దేవునికి నీకు మధ్య ఉన్న అగాధం, దేవునికి నీకు మధ్య ఉన్న వైరం, దేవునికి నీకు మధ్య ఉన్న శత్రుత్వం ఆయన పరిశుద్ధుడు పాపము అంటే ఆయన గిట్టదు, మనకి పరిశుద్ధత అంటే గిట్టదు అన్నట్లుగా పాపంలోనే జోగడానికి, పాపంలోనే మొలగడానికి, పాపాన్ని ప్రేమిస్తూ ఉండగా ఆయన ధర్మశాస్త్రం, ఆయన న్యాయ విధి చెబుతుంది పాపానికి వచ్చే శిక్ష మరణం, పాపం వల్ల వచ్చే జీతం మరణం, పాపానికి మనం పొందుకోవలసింది మరణం, అనిత్య నాశనానికి, అనిత్య మరణానికి నీవు నేను పాత్రుడిగా ఉన్నాము. అయితే ఈరోజు నీవు నేను నిజముగా ఎలుగెత్తి ప్రభువును స్తుతించాల్సింది. మన మన ఆ కన్నీళ్లతో ప్రభు పాదాన్ని కడగడానికి ప్రభు చేసిన గొప్ప మేలు, ప్రభు చేసిన గొప్ప మేలు. చాలాసార్లు రాజకీయ నాయకులకి పాలాభిషేకాలు చేస్తూ ఉంటారు, చాలాసార్లు రాజకీయ నాయకులకి కొమ్ము కాస్తు రాజకీయ నాయకులకి మరి ఊరు ఆ తిరిగి మరల ఆయనకి నివాళులర్పిస్తూ ఉంటారు. ఆ సెంటర్లోకి వచ్చి ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఏం చేశాడయ్యా ఈ నాయకుడు మీకంటే, అయా మాకు రూపాయికి కిలో బియ్యం ఇచ్చాడు, అయా మాకు ఇళ్ల పట్టాలు ఇచ్చాడు, అయా మాకు వస్త్రాలు ఇచ్చాడు, మా పిల్లల చదువులకు ఫీజు రీయింబర్స్మెంట్ చేశాడు. ఏవో లాభాలు! ఇందుకి ఆయన ఏమన్నా ఆయన ఖజానాలు తీసుకొచ్చి చేశాడా? ఆయన ఏమైనా ఆయన సొంత ఆస్తులు కరగబెట్టి మీకు మేలు చేశాడంటే? లేదు లేదు, ప్రభుత్వ ఖజానాలు అయితే ఆయన ఆ సీట్లో ఉన్నాడు కనుక అపనమ్మకస్తుడు కాకుండా నమ్మకంగా మేలు చేశాడు. మన మన డబ్బుతో మనకు మేలు చేసిన వారిని మనం మర్చిపోలేనంత కృతజ్ఞత కలిగిన వారిగా ఉన్నామే. మరి యేసు చేసిన మేలు, యేసు క్రీస్తు ప్రభు మరణం ద్వారా మనం పొందుకున్న మేలు ఎంత గొప్పదో! ఆయన ప్రాణాన్ని ఇష్టపూర్వకంగా పెట్టాడు. ఆయన ప్రాణాన్ని ఎవరు తీసుకోవడానికి అధికారం లేదు, పైగా ఎలాంటి వారి కొరకు పెట్టాడు? అందుకే చక్కటి మాటలో పౌలు భక్తుడు 5వ వచనం మాట్లాడుతూ ఉంటాడు. పైకి వెళ్ళండి, 6వ వచనంలో మరొక మాట అన్నాడు. 6వ వచనంలో ఏలైనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా, మనం ఎవరమట? బలహీనులమట. కిందకు వచ్చేసరికి భక్తిహీనులం అన్నాడు. కిందకు వచ్చేసరికి 8వ వచనంలో పాపులం అన్నాడు. 10వ వచనంలో శత్రువులు. 4 డిగ్రీలు వచ్చాయి మనకి, 4 డిగ్రీలు. బలహీనులము, భక్తిహీనులము, పాపులము, శత్రులము అంటున్నాడు 6వ వచనం. ఏలైనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. నీతిమంతుల కొరకు సైతం ఒకడు చనిపోవట అరుదు, మంచివాడి కొరకు ఎవడైనా ఒకవేళ చనిపో తెగింపు వచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపులుగా ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిత్యముగా ఆయన ద్వారా ఉగ్రత నుంచి రక్షింపబడుదుము. పిల్లరా, ఆయన ద్వారా ఉగ్రత తప్పిపోయింది, ఆయన ద్వారా మరణం తప్పిపోయింది, ఆయన ద్వారా శాపం తప్పిపోయింది. ఆయనలో ఉన్న నీకు నాకు ఎంత గొప్ప ధన్యత వచ్చిందో. ఈరోజు ఒకవేళ ఈ సత్యం నీకు అర్థం కాకపోతే, నేను అనుకుంటాను ఎవరైనా హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయారు అనగానే ఆయన కళ్ళు తెరబడి ఉంటాయి. ఇక్కడ కళ్ళు ముయబడ్డాయి, ఇక్కడ కళ్ళు ముయబడ్డ దేహాన్ని తీసుకెళ్లి నేలలో పాతేశారు, కానీ ఆయనకి ఆత్మీయ కళ్ళు తెరబడి ఉంటాయి. బైబుల్ చెప్తున్న సత్యాలు, మరణం ఆవల తీర్పు, మరణం ఆవల అనిత్య జీవం, నిత్య నాశనం. ప్రతి మనుషుడు తాను చేసిన క్రియలు బట్టి, అవి మంచివే గాని చెడ్డవే గాని, వాటి క్రియల ఫలాన్ని పొందుకోవలసింది. ఇంతకాలం గొంతు చించుకొని మారండి మారండి, మారకపోతే పోతారని చెప్పి ఎంత బతిమాలను ఎంత బోధించినా తలకెక్కలేదు కదా. ఇప్పుడు అంత స్పష్టంగా అర్థమవుతుంది. అవును, దేవుని వాక్యం సత్యం. మనం కళ్ళతో చూడలేకపోయినా అది చూసిన వాడు చెప్పిన సంగతులు, పరలోకంలో ఉన్నవాడు, పరలోకంకి దిగి వచ్చిన వాడు ప్రభు చెప్పిన మాటలను మనం కలిగి ఉన్నాం. ఏ ఆధారంతో మీరు చెప్తున్నారు? ఏ ఆధారంతో మీరు నరకం కొరకు బోధిస్తున్నారు? ఏ ఆధారంతో పరలోకం కొరకు నమ్ముతున్నారు? ఉన్న జీవితాన్ని చేతులారా పాడు చేసుకొని లేని జీవితానికి రాబోతున్న జీవితం అని చెప్పి, ఈ సుఖాలు ఈ సంతోషాలు మీరు ఎందుకు కోల్పోతున్నారని చెప్పి మనల్ని ప్రశ్నించగానే, అవును కదా, నిజమే కదా, ఎందుకు ఈ జీవితాన్ని పాడు చేసుకొని మడికట్టుకొని కూర్చోవాలి అని మోసపోవడానికి మనం మనుషుల మాటలు నమ్మి జీవించట్లా. పరలోకంలో ఉన్నవాడు, పరలోక సంగతులు చూసిన వాడు, పరలోకం నుంచి దిగి వచ్చిన వాడు, ఆయన చెప్పిన మాటలను మనం మన చేత కలిగి ఉన్నాం. ఇదిగో లోకమంతటిని మరణం మింగేస్తుంది. లోకంలో ఉన్న యమహిమీల ధైర్యాన్ని మరణం చెడిపేస్తుంది. మరణం దగ్గర పులిలా బతికిన వాడు పిల్లైపోతున్నాడు, మరణం దగ్గర దిమ్మెల్లెత్తిపోతున్నారు. మరణం అనే అభయంకరమైన పదం నిద్ర పట్టకుండా చేస్తుంది. నేను చావకూడదు, నేను చావకూడదు, నేను చావకూడదు అని చెప్పి లక్షల రూపాయలు పోస్తున్నారు. ఒంట్లో బీపీ, ఒంట్లో షుగర్, రోజు మందులు మింగటం, రోజు రోజుకి బ్యాటరీ డౌన్ అయిపోతుంది, రోజు రోజుకి ఇంజిన్ వీక్ అయిపోతుంది, రోజు రోజుకి మనకు అర్థమవుతుంది, మనకు అర్థమవుతుంది నా బాడీ నాకు సహకరించట్లేదని. అలా బాడీ సహకరించట్లేదు, అనారోగ్యం మీద పడుతుంది అన్న ప్రతిసారి కూడా వెన్నులో వణుకు, వెన్నులో వణుకు, నిద్ర పట్టిన రాత్రులు, అమ్మో నేను చనిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాను, నేను సంపాదించిన ఆస్తి, నేను సంపాదించుకున్న కుటుంబం అంతా వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోవాలని ఎంత వేదనతో ఉన్నాము కదా. ఎందుకు? యేసు మరణం మంచిదయ్యింది. యేసు మరణంలో దాగి ఉన్న గొప్ప మేలేంటి? ఎందుకు యేసు మరణాన్ని మనం ఈరోజు గుడ్ ఫ్రైడేగా జ్ఞాపకం చేసుకొని మనం స్తుతి గీతాలు పాడుకోగలుగుతున్నామంటే, హెబ్రి పత్రిక 2వ అధ్యాయం, హెబ్రి పత్రిక 2వ అధ్యాయం 2వ అధ్యాయము 14 వచ్చినాన్ని మనం చదువుకోవాలి. 2:14 మనం చదువుకోవాలి. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానని, అనగా అపవాదిని మరణం ద్వారా నశింప చేయుటకు జీవితకాలం అంతయు మరణ భయము చేత దాశ్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసాల్లో పాలుబడాయను. నిజమే, నీవు నేను రక్తమాంసాలు కలిగిన వారిగా ఉన్నాం. మరి నీకు నాకు ప్రతినిధిగా నిలబడటానికి, నిన్ను నన్ను మన యొక్క పాప దోష శిక్ష నుంచి తప్పించడానికి ఆయన కింద ఇంకా వివరిస్తూ 16వ వచనంలో అంటాడు, ఆయన దేవదూతల స్వభావం ధరించుకోలేదు. ఆయన దేవుడు పరలోకం నుంచి భూమి మీదకి వచ్చిన వాడు. ఆయన ప్రార్థన చేస్తే దేవదూతలు దిగొచ్చారు, ఆయన ప్రార్థన చేస్తే చనిపోయిన వాడు లేచి కూర్చున్నాడు, ఆయన ప్రార్థన చేస్తే సముద్రం నిమ్మలమైపోయింది, ఆయన గొప్ప సాక్ష్యం ఆకాశం తెరవబడి ఆయన కొరకు సాక్ష్యం ఇవ్వబడింది. కాబట్టి యేసు ఆయన సిలువ మీద బాధ లేదు, ఆయనకి సిలువ మీద నొప్పి కలగదు, ఆయనకి ఏ బాధ ఆయన దేహానికి తాకవనుకుంటే పొరపాటు. అందుకే మా మరణాలన్నిటికంటే ఘోరమైన మరణం సిలువ మరణం, సిలువ మరణం. ఆ సిలువ మరణం దగ్గర మనిషి ప్రాణం ఎట్లా పోతుంది? కేవలం 70-80 కేజీల బరువు ఉన్న ఆ దేహాన్ని తీసుకువెళ్ళి ఆ సిలువ కొయ్యి మీద 2 చేతుల్లో 2 సీలలు, కాలుకి 1 సీల, 3 మేకుల మధ్య వేలాడగడతారు. ఆ సిలువ మీద మనిషి అంతా బాగానే ఉంటాడు, కానీ తాను ఆకాశంలో ఏలాడుతూ ఆ కాళ్ళలో ఉన్న మేకను ఆధారం చేసుకొని 2 చేతుల్లో ఉన్న ఆ మేకల మీద మనిషి ఏలాడాలి కదా. ఎంతసేపు? ఎంతసేపు? 70-80 కేజీల బరువు అంతా కూడా కాళ్ళ మీద ఆధారం చేసుకుంటే ఆ కాళ్ళలో గుచ్చబడ్డ మేకు, ఆ మేకు ఆ చుట్టూ ఉన్న ఆ ఎముక కానీ చర్మం కానీ ఎంత పెయిన్ఫుల్గా ఉంటుందో, ఎంత వేదనో. ఎప్పుడైనా రోడ్ యాక్సిడెంట్లో కాలు ఇరిగిపోతే ఆ ఇరిగిపోయిన కాలుతోటి మనం ఎంత కంఫర్ట్గా ఉందామనుకున్నా అది ఒప్పుకోదు, గుచ్చుతూనే ఉంటుంది, వేధిస్తూనే ఉంటుంది. ఈ ఎముకలు ఇరిగిపోయిన తర్వాత ఆ స్క్రూలు వేస్తూ ఉంటారు కాళ్ళు చేతుల్లో, ఎముకలు ఇరిగిపోతే వాటిని సరి చేయడం కొరకు ఐరన్ స్క్రూలు వేస్తారు. అచ్చంగా ఎట్లా వేస్తారు? బయట చక్కన చక్కన కలిపినప్పుడు ఎట్లాగైతే స్క్రూలు వేసి రెండు కలుపుతామో ఇవి అదే మెకానిజం, ఏ మార్పు ఉండదు. ఆ ఇనపరాడ్లు కాళ్ళలో పెట్టేస్తారు, ఆ స్క్రూడ్రైవర్లతోనేమో ఆ ఎముకను కన్నం పెట్టేసి ఎముకలోకి ఆ స్క్రూలు దింపేసి 2 స్క్రూలు టైట్ చేసేసి మళ్ళీ ఏం తెలియనట్టుగా పైన చర్మాన్ని కుట్టేస్తారు, ఏం కనిపించకుండా పైన కుట్టేస్తారు. ఎట్లా ఉంటుంది? ఎనస్థీసియా వచ్చింది కాబట్టి బతికిపోయాం, కానీ ఎనస్థీసియా లేకుండా ఆపరేషన్ చేయాలి, అప్పుడు తెలుస్తుంది సిలువ శ్రమ ఏంటో. ఆ పిప్పన్ను లేదా పుచ్చుపన్ను తీయడానికి మత్తు ఇంజెక్షన్ ఇవ్వకుండా డైరెక్ట్గా పన్ను పీకితే ఎట్లా ఉంటుంది? ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, యేసు అనస్థీసియా తీసుకుని సిలువ ఎక్కినవాడు కాదు. యేసు శరీరంలో ఆ బాధ, ఆ వేదన, ఆయనేమి దేవ స్వభావాన్ని కలిగిన వాడిగా లేదా దేవదూతల స్వభావం కలిగిన వాడిగా ఆయన ఒంటి మీద దెబ్బ ఆయనకి ఏమి నొప్పి అనిపించిన పరిస్థితి ఏం కాదు. యేసుక్రీస్తు ప్రభు ఆ సిలువు దగ్గర ఎలా కనబడ్డాడు? యేసు ఏ పాపం ఎరగనవాడు, ఎంత ఘోరమైన శిక్ష గుండా ఆయన ప్రయాణం చేయాల్సి వచ్చింది. యేసు సిలువ మరణాన్ని, ఆయన త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడానికి సువార్తికులు యేసు మరణాన్ని చాలా స్పష్టంగా చిత్రీకరిస్తూ వచ్చారు. ఈ ఉదయకాల సమయంలో ఒకే ఒక సన్నివేశాన్ని ఆయన సిలువ మరణం నుంచి మీకు జ్ఞాపకం చేయించి నేను ముగించాలని ఆశపడతా ఉన్నాను. అక్కడ మనం చదువుకుంటున్న వాక్య భాగంలో హెబ్రీ పత్రిక 2:16 ఇలా అంటాడు, ఎలాగనగా ఆయన ఎంత మాత్రం దేవదూతల స్వభావం ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావం ధరించుకున్నాడు. ఎందుకు వచ్చేసరికి 17 అంటాడు 2 అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. అన్ని విషయాల్లో, అవును, అన్ని విషయాల్లో సేమ్ టు సేమ్, నువ్వు ఎట్లా ఉన్నావో అలాగే ప్రభు వచ్చాడు. చాలాసార్లు పేపర్లో ప్రకటనలు మనం చూస్తూ ఉంటాం. ఏంటి ఆ ప్రకటనలో? ముఖ్యమంత్రి గారు ఆ గవర్నమెంట్ స్కూల్లోకి వెళ్ళి ఆ పిల్లోడిని ఎత్తుకున్నాడు, ఆ పిల్లోడికి చాక్లెట్ తినిపించాడు, ఆ పిల్లోడు తల మీద చేయించాడు అనగానే దాన్ని ఎట్లా చిత్రీకరిస్తాం? ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న ఆయన గవర్నమెంట్ స్కూల్కి రావడమే గొప్ప. ఆ గవర్నమెంట్ స్కూల్లో ఈ పేద పిల్లలకి ఒక ముద్ద అన్నం పెట్టడం ఎంత గొప్ప, లేదా ఈ పేద పిల్లడికి ఒక ముద్దు పెట్టడం ఎంత గొప్ప, నిజమే అందులో గొప్పతనం కనబడుతుంది కదా. నీ వంటి నా వంటి ఒక మనుషుడు, నువ్వు నేను హెచ్చిస్తే సింహాసనం ఎక్కినవాడు, అదే నేల మీద ఇదే పేద స్థితిలో నుంచి నీతో నాతో కలిసి ఒక ఉన్నతమైన స్థాయికి వచ్చినవాడు, ఆ స్థాయిలో ఉండి ఏదైనా ఒక చిన్న చిన్న తగ్గింపు స్వభావంతో ఒక పని చేస్తే ఎంత గొప్ప మనసు మా ముఖ్యమంత్రి గారిది అంటాం కదా. యేసు ఎవరనుకున్నావు? యేసు కోసం నువ్వేమనుకుంటున్నావు? ముఖ్యమంత్రితో సమానం అనుకుంటే అసలు ఏ ఏ స్థాయితో ఆయన్ని కంపేర్ చేయగలం? అది ఎందున్నవాడు, కలిగి ఉన్నదేది ఆయన లేదు, ఆయన లేకుండా కలగలేదు. సర్వ సృష్టికి కారణభూతుడు, సర్వ సృష్టికి ఆయనే కారణం. అందుకే అదే హెబ్రీ పత్రిక 2 మనం ఉన్నాం కదా, 1 ఆయన కోసం ఇలా అంటాడు. 1:2 మనం చదువుకోవాలి. హెబ్రీ పత్రిక 1:2 చదువుకోవాలి. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను, ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించాను, ఆయన ద్వారా ప్రపంచమును నిర్మించాను, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తి మంతమునయుండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకారణము తానే చేసి అన్న మాటలు రాయబడ్డాయి. ఎవరు యేసు అంటే, ఇదిగో సమస్తమానికి వారసుడు, సర్వాధికారి, ఆకాశమందు భూమి యందు ఉన్న సమస్తము మీద అధికారం కలిగిన వాడు. అంత మాత్రమే కాదు, ఆయన సృష్టికర్త, ప్రపంచాలను నిర్మించిన వాడు ఆయనే. అంత మాత్రమే కాదు, ఆయన దేవస్వరూపి, 3 దేవుని మహిమ యొక్క తేజస్సు, ఆయన తత్వం యొక్క మూర్తిమంతము. అంత మాత్రమే కాదు, ఆయన ఈ సర్వ సృష్టిని నడిపిస్తున్నవాడు, అక్కడ తన మహత్తు గల మాట చేత సమస్తాన్ని నిర్వహిస్తున్నవాడు ఆయనే. ఆది ఎందున్నవాడు, ఆకాశ మహాకాశాల కంటే ఉన్నతమైన వాడు, ఆ దేవదేవుడు మానవుడిగా, దాసుడిగా, రిక్తుడిగా, అబ్రహాం యొక్క సంతాన స్వభావాన్ని కలిగి అచ్చంగా రక్తమాంసాలు పొందుకొని భూమి మీదకి వచ్చింది ఆ భయంకరమైన ఆ ఘోరమైన సిలువ మరణం. ఆ 3 మేకుల మధ్య మనిషి వేలాడుతూ ఉంటే 70-80 కేజీల బరువు అంతా వచ్చి కాళ్ళ మీద పడతా ఉంటే ఆ కాళ్ళలో ఆ ఎముకు గుండ గుచ్చుకొని పోయిన మేకు అనస్థీషియా లేదుగా, మత్తు లేదు కదా, ఎంత వేదన. కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంటేనే మనం ఎంతగా విలవిల్లాడిపోతాము. కాయగూరలు కోస్తున్నప్పుడు ఆ ఏలు కొంచెం కట్ అవగానే ఎంతగా విలవిల్లాడిపోతాము. అయితే యేసుక్రీస్తు ప్రభు పొందిన శ్రమ, ఆయన సిలువ మరణం దగ్గర ఆయన పొందిన వేదన సాదాసీద వేదన కాదు. అందుకే సిలువలో మరణం ఎట్లా సంభవిస్తుందంటే దాన్ని ఊపిరి పీల్చుకోవడానికి కష్టమైపోద్ది. ఈ బరువు అంతా కూడా ఆ సిలువ మీద వేలాడడం వల్ల బరువు అంతా, దేహం యొక్క బరువు అంతా కూడా లంగ్స్ మీద పడుతుంది. లంగ్స్ మీద పడి ఊపిరి పీల్చుకోవడానికి కష్టమైపోతా ఉంటే, ఊపిరి పీల్చాలంటే ఆ శరీర బరువుని ఊపిరితిత్తుల మీద నుంచి తగ్గించడం కొరకు బరువును పైకి లేపాలి. పైకి లేపాలంటే రెండు చేతుల్లో ఉన్న మేకుల్ని ఆధారం చేసుకుని పైకి లాక్కోవాలి. ఆ రెండు చేతుల్లో ఆ ఎముకల గుండా గుచ్చుకొని పోయిన మేకుల మీద నుంచి పైకి లేపడం అంటే ఎలా ఉంటుంది? కాళ్ళ మీద బరువు అంతా పడిపోతుంటే కాళ్ళ మీద ఆ కాళ్ళల్లో గుండా గుచ్చుకొని పోయిన ఆ మేకు మీద ఆధారం చేసుకొని బరువు అంతా పైకి లేపుకోవాలి, ఎలా ఉంటుంది? చిత్రవద, చావు రాదు, త్వరగా చావు రాదు. విలవిల్లాడుతూ ఊపిరి ఆడక ఊపిరి కొరకు పైకి కిందకి జరిగి ఆ వెనకాల వీపంతా జల్లెల్లా చీల్చేశారు కదా, ఘోరంగా ఆ కొరడా దెబ్బలతో ఆ కొరడాలకి చివరున్న ఆ ఇనుప ముక్కలు కొరడాలకి వారి యేసుక్రీస్తు ప్రభుకి కొరడా శిక్ష విధించినప్పుడు ఆ చివరున్న ఆ ఇనుప ముక్కలు యేసుక్రీస్తు ప్రభు యొక్క దేహాన్నంతటిని ముక్కలు మనం తినేటప్పుడు కీమ అంటాం కదా, మాంసాన్ని చిన్న చిన్న పీసులు చేసుకుని తింటాం కదా, అట్లాగా ఆయన దేహం అంత చిన్న చిన్న పీసులు అయిపోయింది. ఆ బరువైన ఆ వెనకాల కొయ్యికి ఆయన పైకి కిందకి జరుగుతూ ఉంటే ఆ చిట్లు పోయిన వెనకాల దేహం ఎంత వేదన పుట్టిస్తుందో. చివరికి ఆయన మరణాన్ని నిర్ధారణ చేసుకోవడం కొరకు పక్కలో బల్లెపు పోటు పొడిచినప్పుడు రక్తం నీరే కారే అయిపోయింది, ఓవర్ బ్లీడింగ్. ఆయన రాత్రి నుంచి రక్తం కారుతూనే ఉంది, కాళ్ళలోంచి రక్తం, చేతుల్లోంచి రక్తం, తలకున్న ముండ్ల కిరీటం నుంచి రక్తం కారుతుంది, వీపు నుంచి రక్తం కారుతూ దేహంలో ఉన్న రక్తం అంతా బయటకు వచ్చేసింది. అంత ఘోరమైన సిలువ మరణం. ఆ సిలువ మరణాన్ని ఒకవేళ నీవు నేను దగ్గరగా ఉండి చూడగలిగితే ఆ చిత్రం ఎట్లా ఉంటుంది? దయచేసి మన కళ్ళ ముందు ఆ చిత్రాన్ని ఎప్పటికీ మనం చెరిపేసుకోకూడదు, చెరిపేసుకోలేము. సిలువ ప్రేమ నీకు అర్థమైతే ఆ ప్రేమకు నువ్వు బద్ధుడు కాకుండా నువ్వు ఉండలేవు. నిన్ను ఆయన ఎలా ప్రేమించాడో నీకు అర్థం కావడం కొరకు ఒక మాట చూపించడానికి ఇష్టపడుతున్నాను. అందుకే ఈ సువార్తల్లో యేసుక్రీస్తు ప్రభు సిలువ యాత్రలో సందర్భాలు రాస్తున్న ఈ రచయితలు లేదా సువార్తికులు ఒక్కొక్క విషయాన్ని చాలా జాగ్రత్తగా పొందుపరిచారు. చాలా జాగ్రత్తగా యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణాన్ని వారు ఆయన పొందిన వేదనను చిత్రీకరించడానికి వారు ప్రయత్నం చేశారు. ఒక మాట చూపిస్తాను, మత్తయి సువార్త 27వ అధ్యాయము 27కు చూడడానికి ముందు 26లో ఒక మాట చూసి 27కి వెళ్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వచనాన్ని మనం చదువుకోవాలి. కొంత దూరం వెళ్ళి సాయిలు పడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా వద్ద నుంచి తొలగిపోనిమ్ము అన్నాడు. తర్వాత 41వ వచనంలో మరలా రెండో మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీన్ని తాగితేనే గాని ఇది నా వద్ద నుంచి తొలగిపోవట సాధ్యము కాని ఎడల నిశ్చితమే నీ చిత్తమే సిద్ధించునుగా అని ప్రార్థించాడు. 44లో ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు మూడవ మారు ప్రార్థన చేశాను. యేసు ముమ్మారు ప్రార్థన చేసినట్లుగా గ్రంథకర్త రాస్తున్నాడు. ఆ ముమ్మారు ప్రార్థనలో ఆయన ఎలాంటి స్థితిలో ఉండి ప్రార్థన చేస్తున్నాడు, ఎలాంటి స్థితిలో ఉండి ప్రార్థన చేస్తున్నాడు అంటే, మరి వేదనతో ప్రార్థన చేస్తున్నట్లుగా, వేదనతో ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తాం. మరి లోక భక్తుడైతే ఆయన చెమట రక్తంతో కలిసి వస్తున్నట్లుగా ఆయన చిత్రీకరిస్తాడు. ఇందుకు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఈ గిన్నె తొలగించు ప్రభువా, సిలువ మరణం నుంచి నన్ను తప్పించు ప్రభువా. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే, నా తండ్రి చిత్తం నెరవేర్చడానికి ఇదిగో నేను వచ్చాను. నా తండ్రి చిత్తం ఇందుకోసమే నేను వచ్చాను. నా గడియ రాబోతుంది. ఇదిగో 3 దినాల్లో మనుష్య కుమారుడు అప్పగించబడబోతున్నాడు. ఆయనను వారు శిక్ష విధిస్తారు, ఆయనను వారు చంపుతారు, 3వ దినం తిరిగి లేగిస్తాడని చెప్పి అనేక మార్లు పలికిన ప్రభు ఆ గడియ సమీపిస్తుండగా ఆయన అంటాడు, నా వల్ల కాదయ్యా, నేను తట్టుకోలేనయ్యా, ఆ శ్రమగుండి వెళ్ళలేనయ్యా, తొలగించేయ్యా అన్నాడు. యేసు నా వల్ల కాదు, దాన్ని తొలగించు అని ఎందుకన్నాడు? ఆయన దేవదూత స్వభావం కలిగిన వాడైతే, ఆయనకి నొప్పి తెలియకపోతే, ఆయన సునాయాసంగా సిలువను భరించిన వాడైతే అలాంటి ప్రార్థన ఎందుకు చేసేవాడు? ఆయన ఆ సిలువు మీద దైవిక సహాయం ఆయన పొందుకుంటే, ఆ సిలువు మీద ఆయన చాలా నెమ్మదిగా ప్రశాంతంగా ఉండగలిగిన స్థితిలో ఉంటే ఆయన ఎందుకు ఇలాంటి ప్రార్థన చేసేవాడు? సేమ్ టు సేమ్, నిన్ను సులువు వేస్తే నువ్వు ఎంత వేదన పొందుతావో అంతే వేదన యేసు పొందాడు. నిన్ను సులువు వేస్తే అన్న మాట ఎందుకన్నానంటే, ఆయన పాపం చేసి సులువు ఎక్కల, నీ పాపాలు నా పాపాలే ఆయన సులువు ఎక్కేటట్లుగా చేసి అచ్చంగా ఆ స్థానంలో ఉండాల్సింది ఎవరు? నువ్వు నేనే. ఆ మేకుల మధ్య వేలాడాల్సింది ఎవరు? నువ్వు నేనే. ఆ ముండ్ల కిరీటం పెట్టుకోవాల్సింది ఎవరు? నువ్వు నేనే. ఆ పక్కలో బల్లెపు పోటు, వెనకాల వీపు మీద కొరడా దెబ్బలు ఎవరికి పడాలి? నీకు నాకే, నీకు నాకే పడాలి. ఆ ఘోరమైన శ్రమ ఆయనే కలవరపరిచింది. నా వద్ద నుంచి గిన్నె తొలగించు ప్రభు అన్నాడు. 27వ అధ్యాయం మత్తయి సువార్త 27వ అధ్యాయము 32వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువుని కల్లార సిలువ మోస్తూ ఉండగా, సిలువను ఆయన తీసుకుని వెళ్తుండగా ఒక వ్యక్తి చూశాడు. చూసిన వ్యక్తి రియాక్షన్ ఎట్లా ఉందో మనం చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 32వ వచనం చూస్తే, వారు వెళ్ళుచుండగా కురేనీయుడైన సీమోనను ఒకడు కనబడగా ఆయన సిలువ మోయుటకు అతనిని బలవంతం చేసిరి. అక్కడ రాయబడుతున్న సన్నివేశం, యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ మోయడానికి మరొక వ్యక్తిని వారు బలవంతం చేశారు. యేసు సిలువను మోయడానికి మరొకరు పిలువబడ్డారు అన్న మాట దగ్గర ఆయన మోయగలిగాడా? ఆ సిలువ కొయ్యను యేసు భరించగలిగాడా? ఆయన తీసుకువెళ్ళగలిగాడా? ఆయన మోయగలిగాడా? వాక్యం అంటుంది, 300 పౌండ్ల బరువు ఉన్న ఆ సిలువను మరి మన దేహం మీద మనం మోయటం వల్ల కాదు. ఆ భయంకరమైన బరువు కలిగిన ఆ సిలువను ఆయన మోయలేకపోయాడు. ఎన్నోసార్లు తూలి సిలువను పడేశాడు, ఆయన పడిపోయాడు. ఆయన మోయలేకపోతున్నాడు అన్నదాన్ని నిర్ధారించడానికి మరి ఈ విషయాన్ని రాస్తున్నాడు. ఆ కురేనీయుడైన సిమోను, ఆఫ్రికా దేశానికి చెందినవాడు అంటారు బైబిల్ యొక్క పండితులు. అతడు ఒకవేళ యెరూషలేములో దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాడు. అతడు వచ్చే సమయానికి యేసుక్రీస్తు ప్రభువును సిలువ వేస్తున్నారు. అతడు సరే ఏదో జరుగుతుంది చూద్దామని చెప్పేసి వచ్చారో, వారి కళ్ళు సీమోను మీద పడ్డాయి. ఆ కురేనీయుడు సీమోను పట్టుకొని, ఇగో ఆయనకు సహాయం చే, ఆయన మోయలేకపోతున్నాడు, ఆ సిలువను వెతుకు అనగానే అతను ఏమన్నాడు, పర్లేదు నేను హెల్ప్ చేస్తానని చెప్పేసి ఏమైనా హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చాడా? అది హెల్ప్ చేసేది కాదు. అది రోడ్డు మీద యాక్సిడెంట్ పడిపోయి బైక్ కింద మనిషి ఇరిగిపోతే పరిగెట్టుకుని 4 వచ్చి ఆ బైక్ని పైకి లేచి నిలబెట్టి, ఆయన లేచి నిలబెట్టి హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్ చేస్తారు. అది వీ కెన్ మేనేజబుల్, అది మనం చేయొచ్చు. ఆ బైక్ లేపొచ్చు, ఆ మనిషిని లేపొచ్చు, సహాయం చేయొచ్చు. యేసు మోస్తున్న సిలువను నేను సహాయం చేస్తానన్నానికి అదేమి చిన్న కొయ్యి కాదు, అదేమి చిన్న కొయ్యి కాదు. అందుకే అక్కడ ఏమి రాయబడుతుంది, అతన్ని బలవంతం చేశారంటే అర్థమేంటి? పిలవగాని పరిగెట్టుకుంటూ వచ్చాడు ఆ సీమోను, లేదు నాకెందుకు వచ్చిన బాధ, నన్నెందుకు పిలుస్తున్నారు, నా వల్ల కాదు, నేను చేయలేనని చెప్పి ఎంత తప్పించుకుందామని ట్రై చేశాడు. ఎందుకే ఆ సిలువ ఆ సీమోను కోసం కాదా, ఆహా నాది కాదు అన్నట్టుగా ఉన్నాడు. ఆ సిలువ నువ్వు మోయాల్సింది కాదా, నాకేం సంబంధం లేదు అన్నట్టుగా నువ్వు ఉన్నావు కదా, ఆ సిలువ మోయవలసింది నువ్వే, ఆ సిలువ మీదకి ఎక్కవలసింది నువ్వే, ఆ సిలువ మీద ప్రాణం విడిచి పెట్టాల్సింది నువ్వే. ఎందుకు ఆ కురే నేను సీమోను నా వల్ల కాదు అని చెప్పి తప్పించుకొని పారిపోవడం ట్రై చేస్తున్నాడు? అది ఘోరమైన శ్రమ, అది ఘోరమైన అవమానం, అది ఘోరమైన నింద, భయంకరమైన నేరస్తులకేసే శిక్ష. నేను నేరస్తుని కాదు, నేను నిందితుని కాదు, నేను పాపిని కాదు, నేను శాపగ్రస్తుని కాదు, నాకెందుకు వచ్చింది సిలువ అనుకుంటున్నాడు. కానీ యేసు పాపియా? యేసు శాపగ్రస్తుడా? యేసు దానికి తగినవాడా? యేసు ఆ శ్రమను ఆ నిందను భరించడానికి ఆయనేం చేశాడు? నా యందు పాపముందని మీలో ఎవడు స్థాపించగలడని ప్రభు ఆయన సూటిగా మాట్లాడాడే. దేని కొరకు ఆ శ్రమ? దేని కొరకు సిలువ ఎక్కాల్సి వచ్చింది? దేని కొరకు మోయలేని ఆ కుయ్యక సిలువను ఆయన మోయాల్సి వచ్చింది? ఎందుకు వల్లంటే, ఇగో నీ వల్ల నా వల్లే. ఆ శ్రమ నువ్వు నేను పొందాల్సింది, ఆ శ్రమను ఆయన తీసుకున్నాడు. ఆ సిలువ మరణం తర్వాత పొందుకున్న ఆ జీవం, ఆ సమాధానం నీకు నాకు ఇచ్చాడు. శ్రమేమో ఆయన తీసుకున్నాడు, సమాధానం నీకు ఇచ్చాడు. మరణం ఆయన తీసుకున్నాడు, జీవాన్ని నీకు ఇచ్చాడు. నింద ఆయన తీసుకున్నాడు, నిన్ను మాత్రం ఘనపరిచాడు. మన శత్రులుగా ఉండగానే ఆయన మన కొరకు ప్రాణం పెట్టడానికి ఇష్టపడ్డాడు. సిలువలో దేవుని ప్రేమ, సిలువలో యేసు త్యాగం, సిలువలో పాపికి విమోచన, పాపికి రక్షణ, సిలువలో నరకానికి నాశనానికి పోవలసిన వాడిని పట్టి పరలోకం చేర్చే మెట్టు. ఆ పరలోక మెట్లు ఈ ఉదయం మనకు కనిపిస్తే మన ఆత్మీయ జీవితానికి ఎంతైనా మంచిది. అక్కడ 34వ వచనంలో మరొక మాట చూస్తాం, చేదు కలిపిన ద్రాక్ష రసమును ఆయనకు త్రాగనిచ్చిరు గాని ఆయన దానిని రుచి చూచి తాగనొల్లకపోయాను అన్నమాట. అందుకే చేదు చిరక అంటే దాన్ని బైబిల్ పండితులలా అంటారు, అది మత్తు కల్పించే పదార్థం. ఆ శ్రమను ఆ బాధను భరించలేని ఆ పెయిన్ నుంచి కొంత రిలీఫ్ ఇచ్చేది. ఆయన లేఖను నెరవేరలు కనుక లేదా ఆ డీహైడ్రేషన్ వలన ఆయన దాహం అని సిలువ మీద అరిస్తే వారు ఏమిచ్చారు, మంచినీళ్ళు ఇవ్వకుండా, తాగడానికి నీరు ఇవ్వకుండా వారి చిరకనిచ్చారు. ఆ తాగడానికి నీరు ఇవ్వకుండా చిరకనివ్వటం నిజంగా ఆయనకు చేసిన మేలే. అది తాగితే ఎంతో కొంత పెయిన్ కిల్లర్గా పనిచేస్తుంది, పెయిన్ రిలీఫ్ వస్తుంది. కానీ యేసు దాన్ని చూసి ఆయన స్వీకరించలేదు. ఎందుకు స్వీకరించలేదు అంటే, నేను ఈ శ్రమను తప్పించుకోవాలనుకోవట్లే. యేసు ఆ శ్రమ నుంచి ఉపశమనం కోరుకోలేదు, కానీ ఆయన ఆ బాధ అంతటినీ నీ మీద ఉన్న ప్రేమతోటి ఆయన సహించాడు. అందుకే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో మనం చదువుకున్న అవక మాట జ్ఞాపకం చేసి నేను ముగించడానికి ప్రార్థనలు తీసుకెళ్ళడానికి ఇష్టపడుతున్నాను. హెబ్రీ పత్రిక రెండవ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూస్తే, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారినందున ఆ ప్రకారమే మరణం యొక్క బలం గలవారని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపు చేయుటకు సిలువ ఎందుకు గుడ్ ఫ్రైడే అయిందంటే, ఆ గుడ్ ఫ్రైడే అపవాదికి ఓటమి, దేవునికి ఓటమి కాదు. యేసుక్రీస్తు ప్రభు సిలువలో ఓడిపోలేదు. మనోనేత్రాలు వెలిగించబడకపోతే యేసు ఓడిపోయాడు అని మనం అనుకుంటాం. మనోనేత్రాలు వెలిగించబడితే అపవాది ఓడిపోయాడు. మరణం యొక్క బలం గలవానని అనగా అపవాదిని మరణం ద్వారా నశింప చేయుటకు ఆయన మరణం ఆయన విక్టరీ, ఆయన మరణం నీకు నాకు విక్టరీ. మరణం ద్వారా అపవాదిని ఓడించాడు. అంత మాత్రమే కాదు, జీవిత కాలమంతా మరణ భయము చేత దాశ్యముకు లోబడ్డ వారిని విడిపించాడు. నీకు నాకు విక్టరీ ఇచ్చాడు, నీకు నాకు జీవాన్ని ఇచ్చాడు, నీకు నాకు నిత్య జీవంలో ప్రవేశించే అవకాశం ఇచ్చాడు. అపవాదికి అపజయం, ఆయన బిడలైన మనందరికీ విజయాన్ని సిలువలో యేసుక్రీస్తు ప్రభు సమకూర్చారు. కనుక ఎందుకు గుడ్ ఫ్రైడే అయిందంటే, ఆయన మరణంలో మేలు మనకి, ఆయన మరణించిన విధానం మేలుకరంగా ఉండదు, కానీ ఆయన మరణించడం వలన ఎంత మేలు పొందాము. మన పాపం వల్ల దేవుని మహిమను పొందలేని స్థితిలో ఉండగా మన పాప శిక్షను ఆయన భరించి ఆ మహిమను కోల్పోయిన ఆ భాగ్యాన్ని ఆయన నీకు నాకు అందించాడు. ఆ ప్రేమమూర్తిని, ఆ సిలువదారిని, ఆ గొప్ప ఆ త్యాగశీలుని మన కొరకు తన ప్రాణాన్ని, మన కొరకు తన దేహాన్ని అప్పగించిన ఆ ప్రభువుని ఎలా ప్రేమించాలి, ఎలా స్తుతించాలి, ఎలా ఆరాధించాలి అంటే, ఇదిగో నేను ఆయన చేత కొనబడ్డవాడిని, ఆయన చేత కొనబడ్డవాడిని, నేను నా సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడ్డాను, ఆయనకే నా జీవితాన్ని సమర్పించుకుంటాను, ఆయన కొరకే నేను జీవిస్తాను, నా మాట, నా చూపు, నా చేత సమస్తము ఆయన కొరకే, ఆయన కొరకే అన్న ఆ తీర్మానంలోకి నీవే రావాలి. ఆ తీర్మానంలోకి నీవు రావాలని వీళ్ళరా జ్ఞాపకం చేస్తున్నాను. ఇక మనం జీవించాల్సింది మన కొరకు కాదు, కానీ మన కొరకు ప్రాణం పెట్టిన ప్రభు కొరకు మనం జీవింపొద్దులమై ఉన్నాం. మనం ఏది చేసినా ప్రభు కొరకే చేయవలసిన వారమే ఉన్నాం, ఆయన ఘనపరచవలసిన వారమే ఉన్నాం. మనం మన కొరకు కాకుండా ఆ ప్రభు కొరకే జీవింపబద్ధులమై ఉన్నాం. దయచేసి ఆ సిలువ ప్రేమ నీకు అర్థమైతే, నిన్ను ప్రేమించే ఏ మనిషి ప్రేమ కన్నా అపారమైన ప్రేమ, అగాపే ప్రేమ, స్వార్థం లేని ప్రేమ, నీకు బ్రతుకునిచ్చిన ప్రేమ, ఆ ప్రభు ప్రేమ, ఆయన సిలువలో వేలాడుతున్నాడే నీ ప్రేమ, నీ పట్ల ఆయన ప్రేమ అక్కడ కనిపించట్లేదా? ఆయన ప్రేమ నీకు సిలువలో కనబడితే ఆయనకు అప్పగించుకోవటం, ఆయనకు అప్పగించుకోవటం, నన్ను ఇంతగా ప్రేమించిన నా ప్రభు ప్రేమను నేను నిర్లక్ష్యం చేయనని తీర్మానం చేసుకోవటం ఎంతైనా మంచిది. అతి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక.
సార్ వందనాలు సార్. మరి గుడ్ ఫ్రైడే రోజున చాలా సార్లు వర్తమానాలు విన్నాం సార్. మరి అది ఈ రోజు మరి దేవుని కృపను బట్టి తమరు అందించిన వర్తమానం మరి మమ్మల్ని ఎంతగానో బలపరిచింది సార్. మరి సిలువ మరణం యొక్క తీవ్రత, ఆవేదన, వేదన ఏ విధంగా ఉంటుందో మరి నేడు వర్తమానం ద్వారా మాకు తెలియజేసినందుకు మీకు ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్.
వందనాలు.
మరి అలాగే ప్రేరేపణ కలిగిన వారు మరి చెప్పబడిన వాక్యం నిమిత్తం ప్రార్థించండి. మరి చెప్పబడిన వాక్యం ప్రతి ఒక్కరు ఫలించినట్లుగా అలాగే సార్ కొరకు, సార్ ఫ్యామిలీ కూడా ప్రార్థించండి. మనం
ప్రార్థన చేసుకుందాం. కృపాపరుతుడగు మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన మహిమగల మీ నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. మానవుడు నశించి నరకానికి వెళ్ళడం నీకు ఇష్టం లేక నశించిన దాని మీదకి రక్షించడానికి ప్రియకుమారుడైన యేసుక్రీస్తుని భూలోకానికి మీరు పంపించారు. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాం, ఘనపరుస్తున్నాం. ఇదిగో ప్రభువా నాయన, మా నిమిత్తం రక్త మాంసములను ధరించుకొని ఈ భూలోకానికి వచ్చారు. ఇదిగో ప్రభువా నాయన, మా స్వభావం వలె మీరు ఈ లోకంలో జీవించారు. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. దేవదూతల స్వభావం ఎంత మాత్రము ధరించుకునక అబ్రహాము సంతాన స్వభావాన్ని మీరు ధరించుకున్నారు. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాం, గణపరుస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభా నాయన, మానవుని రక్షణార్థం, ఇదిగో ప్రభా నాయన, మానవుడు నాయన పాతాళం నుంచి పరలోకం వెళ్ళడానికి, ఇదిగో ప్రభా నాయన, ఏ మనిషి కూడా నాయన సర్వ మానవాళి పాతాళానికి సరిపోయిన వాళ్ళే, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేరని మీరు జ్ఞాపకం చేశారు. మేమంతా కూడా నాయన మార్గము తప్పి నాయన మరణానికి పాత్రలమై ఉంటుండగా ప్రభా, మమ్మల్ని మా మరణాన్ని తప్పించడానికి యుగ యుగాలు నీతో జీవింపచేయడానికే మీ ప్రియకుమారుని యేసుక్రీస్తు ప్రభుని మా కోసం ప్రతిష్ఠించారు. అందును బట్టి మీ కొందనాలు. వారు సత్యమందు ప్రతిష్ట చేయబడినట్లు వారి కొరకు నన్ను నేను ప్రతిష్ట చేసుకున్నాను అని అన్నారు ప్రభా. మీరు మా కోసం ప్రతిష్ట చేసుకుని ఈ భూలోకానికి వచ్చి మా వలె మీరు జీవించారు. నాయన పవిత్రుడుగా, నిర్దోషిగా, నిష్కమలసుడా, పాపుల్లో చేరక ప్రత్యేకమైన వాడిగా మీరు జీవించారు. ఇదిగో ప్రభు, అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం, గణపరుస్తున్నాం. కానీ ఇదిగో ప్రియ ప్రభు, లోక కళ్యాణ నిమిత్తం ఇదిగో నాయన నీతో మమ్మల్ని ప్రదానం చేసుకోవడానికి, నీతో మమ్మల్ని ప్రతిష్ట చేసుకోవడానికి నాయన యుగ యుగాలు నీతో పరలోక రాజ్యంలో పరలోక వైభవంలో ఉండడానికి ఇదిగో ప్రభు నాయన మీరు పడ్డ ఆ శిలువ మరణాన్ని, ఆ యాతనను జ్ఞాపకం చేసుకుని మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభా నాయన, మనిషి ఏదన్నా చనిపోతే బ్యాడ్ డే ప్రకటిస్తున్నారు, కానీ మీ యొక్క మరణం ఇదిగో ప్రభా నాయన అది శుభదినంగా జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. చరిత్రలో ఎవరికి లేదు ప్రభా, అది నీకు మాత్రమే తగింది ప్రభా. అలాగే ప్రభా నాయన మా జీవితాలు కూడా నీ రక్తధారల్లో కడగబడినప్పుడు మా మరణము కూడా అది కూడా శుభమే, ఒక జనన దినము కంటే మరణ దినము మేలు అని అన్నాడు. పౌలు అన్నాడు, నేను వెడలిపోయి దేవునితో కూడా ఉండటం మేలు అని అన్నాడు. ప్రభా నాయన ఏ గ్రంథములు ఉంది ప్రభా మేలని చావు? నాయన బైబుల్ గ్రంథంలో మేలు అని ఉంది. యెహోవా భక్తుల మరణం అనే దృష్టికి విలువైనదని ఉంది. మా మరణాన్ని విలువతో పోల్చారు. నాయన ఆశాపు అన్నాడు, నువ్వు నన్ను మహిమలో చేర్చుకుందువు అని అన్నాడు. మహిమతో పోల్చబడింది మరణం. ఇదిగో ప్రభా పౌలు అన్నాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అని అన్నాడు. మా మరణం లాభంతో పోల్చారు. ప్రభువునందు మృతినందు మృతులు ధన్యులు అని అన్నారు, ధన్యతతో పోల్చారు. ఇదిగో ప్రభా, మీ మరణమే మహిమ కాకపోతే, మీ మరణమే విలువ కాకపోతే, మీ మరణమే మేలు కాకపోతే, మీ మరణమే లాభం కాకపోతే, మీ మరణమే ధన్యత కాకపోతే, మీ మరణమే శుభము కాకపోతే మా జీవితాలకు నేను అర్థం లేదు ప్రభా. ఇదిగో ప్రభా నాయన, ఆనాడు ఈ భూలోకంలో ఉండగా, శరీరధారిగా ఉండగా, రోదనతో నాయన కన్నీళ్లతో మీరు నాయన జీవించిన దేవుడు అని ఇదిగో ప్రభా నాయన ఆనాడు నాయన మీ శరీరమందు ఎంత తీవ్రతతో నాయన బాధపడ్డారో మీరు ఇదే కాలంలో మీరు జ్ఞాపకం చేసిన దేవా, నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. అర్ధరాత్రి వేళ అన్యాయపు తీర్పులు అన్న ఎదుట, కయ్యప్ప ఎదుట, సన్వేద్రీను సభ ఎదుట మతపరమైన తీర్పుల గుండా మీరు వెళ్ళారు. అలాగే నాయన ఫిలాతు రోమా గవర్నర్ ఎదుట, హేరోదు జిల్లా గణన జిల్లాధికారి ఎదుట, మళ్ళా తిరిగి రోమా గవర్నర్ ఎదుట ప్రభుత్వపరమైన చట్టపరమైన తీర్పుల గుండా నాయన ఎక్కడున్నాయి కోర్టులు? రాత్రుల పూట కోర్టులు ఉంటాయా ప్రభువా? నాయన మీరు మా కోసం అన్యాయపు తీర్పు నుండి కొనిపోబడ్డారు. ఆ కలువరి శిలువలో నాయన మీరు వేలాడబడ్డారు. మిట్ట మధ్యాహ్నపు వేళ ఇదిగో నాయన మలమల మాడుతున్న ఎండలో ఇదిగో ప్రభా నాయన మీరు ఆ కలువరి శిలువకి ఎక్కారు ప్రభా. ఇది ఎంతైనా ఇది మా కోసమని మీకు జ్ఞాపకం చేసుకుని మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. ఆనాడు హేరోదు ఫిలాతు భద్ర శత్రువులయ్యా, కానీ నిన్ను శిలవేయడానికి వాళ్ళు మిత్రులయ్యారు. అవును ప్రభా, మేము కూడా ఒకప్పుడు శత్రులమై ఉండగా, బలహీనులమై ఉండగా, పాపులమై ఉండగా ఇదిగో ప్రభా నాయన మమ్మల్ని కూడా నీతో మిత్రులుగా చేశారు. స్నేహ బంధము చేత మమ్మల్ని బంధించి ఆ రక్తధారల్లో కడిగి ఆకర్షించారు. అందుకని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం, గణపరుస్తున్నాం తండ్రి. అంత మాత్రమే కాదు కానీ మీ మరణం శిలువలో దొంగకు మారు మనసును కలిగించింది. నువ్వు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని అన్నాడు. నేడే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంది అన్నాడు. నాయన మీ మరణం సర్వ మానవాళికి మారు మనసును కలిగించింది, అనేక మందిని హృదయాలను కదిలిస్తుంది. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం, గణపరుస్తున్నాం ప్రభా. ఆ జరిగిన సంగతిని, ఆ శిలువ కార్యాన్ని చూసిన శతాధిపతి ఇతడు నిజముగా నీతిమంతుడని చెప్పి దేవుణ్ణి మహిమపరిచాడు. నాయన ఈరోజు ఈ కాలము ఈ సమయాల్లో అనేక మంది అనేక ప్రాంతాల్లో నిన్ను మహిమపరుస్తున్నారు, ఆరాధిస్తున్నారంటే దానికి మీ శిలువే కారణమని జ్ఞాపకం చేసుకుని మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాం, గణపరుస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభా మీ శిలువ మీ విమోచన ద్వారా నాకు మాకు కలిగిన భాగ్యాలను బట్టి నాయన మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం, మిమ్మల్ని గణపరుస్తున్నాం. ఒక ఎస్ఎఫ్జే కుటుంబంగా మమ్మల్ని చేశారు, ఒక సంఘముగా చేశారు, ఒక సముదాయముగా చేశారు, ఇదిగో ఒక సభగా మమ్మల్ని చేశారు, ఒక సమూహముగా చేశారు. ఒక ఉప్పెన వలె మేమందరము నీ ఎదుట సాగిలపడ్డానికి కారణం శిలువ రక్తము చేత మమ్మల్ని సంధి చేశారు. ఇదిగో ప్రభువా నాయన, మీ స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘముగా మమ్మల్ని చేశారు. ఉభయులను ఏకము చేశారు, మధ్య గోడను పడగొట్టారు, తెర నడికి చింపబడింది, మనుర పుత్రాన్ని తీసివేసి చించివేసి. ఇదిగో ప్రభువా, నీతో ఏకము చేసిన దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం తండ్రి. ఇన్ని గొప్ప మేలులు చేసినందుకు మీకు మనస్థిరస్సు వంచి తల వంచి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. వాక్యం అందించిన నీ దాసుని నాయన విశేషంగా బలపరిచి రాబోయే దినాల్లో నాయన రెండు రాష్ట్రాల్లో మీరు వాడుకుంటున్నారు, ఇంకా విరివిగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబాన్ని మీరు దీవించండి, వారి నాయన సంతానాన్ని మీరు దీవించండి, మేడం గారిని మీరు దీవించండి, సారతో ఉన్న బృందాన్ని దీవించండి. ఇదిగో నాయన ఏసీఎఫ్జే పరిచర్యలో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించమని. ఇదిగో ప్రభువా నాయన, మీరు చేసిన మేళ్ళకై శిలువ కార్యానికై మా తల వంచి శిరస్సు వంచి యేసు క్రీస్తు దివ్యమైన ఘనమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్.
బ్రదర్ ఎలీషా గారికి ప్రత్యేక వందనం తెలియజేస్తున్నాము. మరి అలాగే మన మధ్యన రెండు విజ్ఞాపన ప్రార్థనలు ఉన్నాయండి. మొదటి విజ్ఞాపన ప్రార్థన డబ్ల్యూబీసీ సిస్టర్ అన్నపూర్ణ గారు కోదాడ నుంచి అండి. అలాగే రెండు విజ్ఞాపన ప్రార్థన సిస్టర్ అపర్ణ